அவித்யானாமந்தஸ்திமிரமிஹிரத்வேபநகரே ஜடானாம்சைதன்யஸ்தபகமகரந்தஸ்ரதிஜிரே தரித்ராணாம்சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதோ நிமக்னானாம் தோஷ்டாமுரரிபவ. வந்தே குரு பதத்வம் அவாங்மானசகோத்திரம் ரத்தசுக்லப்ரபாமிஸ்ரம் அதர்க்கம் த்ரைபுரம் மகா நாராயணம் நமஸ்கிருத்ய நரம் தேவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வ்யாபம் ததோ ஜெயம் வீதயேத். நமசிவாப்யாம் நவயௌவனாப்யாம் பரஸ்பராத்ருஷ்டவபுர்வராப்யாம் நயேந்திரகன்யாவ்ருஷகேதனாப்யாம் நமோ நமசங்கரபார்வதீப்யாம். ஜகத்தாத்ரீம் அகம் தேவீம் ஆரிராதயிஷுசுபாம் ஸ்தோஷ்யே ப்ரணம்யதிரசா ப்ரஹ்மயோனிம் சரஸ்வதீம். சமஸ்த சர்மங்களா இருக்கட்டும். மறுக்கசாரி மனம் கோகர்ண சரித்திரலோ அடுவுபடுதா பரம பவித்திரமேனதி பாகவத்தம் அன் பிரியகேசே கட்டமிதி ஆத்மதேவுடு அனவசரங்க சம்சார பந்தம்லோ திக்குமாரண புத்திரடு கோசம் பிரயத்னம் చేసి ఆ புத்திரடு వల్ల దెబ్బలు తిని అవమానం పాలై చివరికి గోకర్ణుడి సలహా మేరకు అరణ్యానికి వెళ్ళిపోయాడు. యోగ దీక్ష తపో దీక్ష ఈ రెండు దీక్షలు స్వీకరించాడు. చివరికి ఆయన మోక్షం తీసుకున్నాడు. పవిత్రమైన భాగవతాన్ని గానం చేసుకుని జీవితం చరితార్థం చేసుకున్నాడు. నారద మహర్షి గానం చేసిన ఘట్టం అది. సుక మహర్షి గానం చేసిన ఘట్టం అది. వేదవ్యాసుడు యావత్ జీవితం ధార పోసి తపశ్శక్తితో పొందిన వరం అది. ఈ కలియుగంలో ఉన్న మానవుల్ని తరింపచేయడాని కోసం వచ్చిన అత్యంత పవిత్రమైన గ్రంథం ఇది. అటువంటి గ్రంథరాజా ఉపాసన చేశాడు. ఇక జీవితం లేకుండా చూసుకుని ఆయన వెళ్ళిపోయాడు. ధన్యుడైపోయాడు. తండ్రి వెళ్ళిపోగానే ఈ కుమారుడు విజృంభించాడు. ఇంట్లో ఎంతో కొంత పిల్లలను అదుపులో పెట్టేవాడు ఉండాలి. సహజంగా వీడు క్రూరుడు, తండ్రికే భయపడ్డాడు. ఉన్న తండ్రి కూడా పోగానే ఇంకేముంది, పూర్తిగా స్వేచ్ఛ వచ్చింది. ఏరి కోరి తల్లిని కొడుకుని నెత్తి మీద పెట్టుకుని భర్తని మోసం చేసి బంగారం లాంటి పండు ఆవుకి పెట్టిన ద్వారా దరిద్రం సంతానాన్ని నెత్తి మీద పెట్టుకున్నాడు. తుంగిలి మొగుడు విడిపోయాక ఉన్న ఆసరా కూడా పోయి ఈ దరిద్ర పుత్రుడితో తట్టుకోలేక నానాయాతలు అనుభవించిందిట. తండ్రి పోయాక ఇక వీడు విజృంభించాడు. తల్లి దగ్గరకు వచ్చాడు గుంతుగారి. ఏమే డబ్బెక్కడుంది పట్రా అన్నాడు. నేను ఇవ్వను అందాడు. తాళాలు బీరువా తాళాలు ఇస్తావు అనిపోయినాడు. పాపం ఎక్కడ వీడు అనవసరం, దానికి ఆవిడకి డబ్బు అవసరం రా, వీడు ఎక్కడ డబ్బు పాడి చేసేస్తాడు అని ఇబ్బంది రా, నువ్వు ఎలాగో వేసేల కింది తాగుడికేగా పగడేస్తావు అని తీవ్రంగా కొట్టేశాట. పొయ్యిలో పెట్టుకునే కట్టెతోటి తల్లిని కొట్టేశాడు. ఆవిడ కన్నతల్లో పెంచిన తల్లి అమూర్ఖుడి దృష్టిలో కన్నతల్లే కదా, వాడి దృష్టిలో సొంత తల్లినే అనుకుంటున్నాడు. ఆవిడకినే ఆవిడ తెల్లినికి తప్ప వీడి దౌర్భాగ్యుడు తెల్లిని కొడుకుని తెలియదు. ప్రేమగా పెట్టింది గోకర్ణుడు, అవమానించింది వీడిని ప్రేమగా చూసింది, తిండి పెట్టింది, చద్దన్నం పెట్టింది. ఈ దౌర్భాగ్యుడిని నెత్తి మీద పెట్టుకుంటే డబ్బు కోసం కట్టెతో కొట్టి పవిత్రం తిష్టటి బ్రూహి, డబ్బు ఎక్కడుందో దీనివ తాళాలు ఇచ్చి ఎక్కడున్నాయో చెప్పు, ఎక్కడెక్కడ దాచావో చెప్పు, ఎక్కడెక్కడ డబ్బుని పాత వేసేవాడి పూర్వం ఇప్పుడు మనం ఎప్పటి ఎలా వేస్తున్నామో అలాగే భూమిలో తవ్వి పాత పెట్టేవారట. వీరువాళ్ళలోనూ గోడ సబ్బుల్లోనూ కొంత బంగారం కోసం దాచేసేవారట. పిల్లలు పాడి చేస్తే ఎప్పుడన్నా బయటకు వస్తాయని అవన్నీ ఎక్కడున్నాయో చెప్పు, లేదా లత్తయ్య అనిష్యే చేస్తున్నాయి అంటే కట్టె కాల్చి కాలుతున్న కట్టెని కొరవి అంటారు. ఆ కొరవితోటి అంటించేస్తాం జాగ్రత్త, వాతలు పెడతాం అన్నాడు. ఇప్పుడంటే గ్యాస్ స్టవ్లు కానీ మరి పూర్వం కట్టెలు పోయాయి కదా, ఆ కట్టెలు కాలిపోతున్న కట్టెలు, నిప్పుతో మట్టలతో ఉన్న కట్టెలు పట్టుకొచ్చి ఒళ్ళంతా వాత పెట్టేస్తా చంపేస్తాను ఏమనుకుంటున్నావు, పట్రా డబ్బు అన్నాడు. దెబ్బకు అల్లిపోయింది. ఈ రాత్రిలోపు డబ్బు పట్టుకొచ్చావో సరే సరే, లేదా నిప్పులేసి కాల్చేస్తాను, రాత్రి వరకు టైం ఇచ్చానని వార్నింగ్ ఇచ్చి కొడుకెళ్ళిపోయాడు. ఈ తల్లికి భయం వేసి ఏం చేయను, భర్త లేడు పోనీ ఆవు కన్న బిడ్డ గోకర్ణుడున్నా కొత్తడుగు రక్షణ, నేనే చేయగలుగుతున్నానని అవమానించేవాడిని, ఎక్కడ నా మృగుడు డబ్బులు ఇచ్చేస్తాడో అని వాడిని వింటేశా అని ఏడ్చి చివరికి ఏం చేసిందిట, ఇంక నేను బతకడం అనవసరం అనుకో అంత స్థితి కల్పించాడు వాడు. ఒక వ్యక్తి చావాలనుకున్నాడంటే ఎంత పరాకాష్ఠాలు అవుతుంటాడు. జనన్యాత్ర దుఃఖ రూపే పాత కృతో రాత్రనంగత. వాడు భయపెట్టేసేసరికి ఎన్నో ఆలోచనలు చేసింది, ఎక్కడికి వెళ్ళను, అటెళ్ళనా ఇటెళ్ళనా, ఎవరినైనా రక్షించమన్నా అనుకుని ఇంక చివరికి ఇవన్నీ అనవసరం అనుకుని వాడొస్తానన్న రాత్రి సమయానికి దొడ్లో బాగా పాడుపడిపోయిన నుయ్యి ఉంది, ఆ నూతులు ఎదురు తెచ్చిపోయింది. కూపే పాప కూపము అంటే పెద్ద నుయ్యి అన్నమాట, ఆ నూతులు దూకి తెచ్చిపోయింది. ఆశ్చర్యం చేశారా, పవిత్రుడైన భర్తని ఒక యోగి ఇచ్చిన పండు తింటే సంతానం కలిగి ఎక్కడ ఇబ్బంది పడుతుందని మోసగించి పాపం చేసి దౌర్భాగ్యరాలేని పిల్లల్ని నెత్తి మీద పెట్టుకుని ఆ సంతానాన్ని పెంచి చివరికి అలా దిక్కుమాలిన మరణం వచ్చింది. ఆ యోగి చెప్పినట్టుగా వినుంటే యోగులు ఉట్టినే చెబుతారు కదా, వాళ్ళు ఏం చెప్పినా మన మంచికే, అది మనకు అర్థం కావాలి. అర్థం అవ్వాలంటే అవతల వాళ్ళు గొప్పతనం తెలియాలి. ఈవిడికి తెలియలా, ఎవడో దౌర్భాగ్యుడికి చెప్తే అవన్నీ నమ్మేయడం ఎట్లా అనుకుంది. చివరికి ఇలా అయిపోయింది, దిక్కుమాలిన మరణం పొందింది. కఠోరమైన మరణం పొందింది. ఇది యోగం. ఈ కథ అణువణువుగా మనకు గుర్తుపెట్టుకోవాల్సిన కథ. ఈ కథలో స్టార్టింగ్ పాయింట్ ఏమిటి ముందు? ఆత్మదేవుడికి ఇందులో లోపాలు కానీ ఎవరి లోపాలు ఏమిటి? ఆత్మదేవుడికి డబ్బు ఉంది. డబ్బున్న వాడు ఏం చేశాడు? డబ్బు దాచేసి ముష్టితో బతికాడు. ఎందుకని? ఈ పిసిని కొట్టుతాను, ఎక్కడ అన్నం పిలిస్తే ఫ్రీగా తెలియడం, ముష్టి వేషం వేసుకుని అడుక్కి తెచ్చి బతికాడు. ఆ విధంగా చిన్నప్పటి నుంచి పెళ్ళైనప్పటి నుంచి పెళ్ళానికి బద్ధకం నేర్పాడు. ఆ ముష్టి అన్నం పెట్టి పెంచాడు. డబ్బేమో ఆవిడేం చేసింది? సౌందర్యానికి వాడి, సౌందర్య సాధనకి. పిల్లలు లేకపోయారు ఈ పాపం వల్ల, ఎప్పుడు ఎవరికి పట్టకపోవడం వల్ల. పిల్లలు లేకపోతే సౌందర్యం నిలబడుతున్నది పిచ్చి పేరుగా. ఈయనేమో నీకు యోగి సంతానం కలగడం చెబితే నాకు కలగాలో కలగాలో అని యోగి కాళ్ళు వచ్చి కంపించాడు. చివరికి ఆయన పండు ఇచ్చాడు. ఆ పండు అయినప్పుడు దౌర్భాగ్యుడు తినట్ల ఆ భార్యకి ఇస్తే తినకుండా ఆవిడ ఏం చేసింది? గోవుకి పెట్టింది. చెల్లెని మాట వింది. ఆ చెల్లెని సంతానాన్ని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టింది. చివరికి అన్ని రకాల ఒకదాంతరతోటి ఒకదాంతరతోటి చెయ్యరాని తప్పులన్నమాట. ఇవన్నీ బలవత్తరమైన కాల ప్రభావం గ్రహించిన ఒకనొక సద్గురువు యోగీశ్వరుడు చెప్పిన వాటికి వ్యతిరేకంగా నడుచుకోవడం. అందుకే యోగి అంటే మనం ఆయన ఏం చెబితే చెయ్యాలి. యోగులు మన మధ్యలో ఉంటారు, కానీ వాళ్ళు యోగులని తెలుసుకోలేరు. వాళ్ళు శ్రేయస్సు చెబుతారు, ఒక్కొక్కప్పుడు కోపగిస్తారు, ఒక్కొక్కప్పుడు తిడతారు, మందలిస్తారు, రకరకాలుగా ప్రయత్నం చేస్తారు మార్చడానికి. ఎన్ని చెప్పినా యోగం బాగాలేని వాడు యోగిని సామాన్య జీవిగా భావిస్తాడు. మళ్ళీ వీడు సంసారి అనుకుంటాడు, చివరికి నశిస్తాడు. అది ఇందులో ఇప్పుడు ఈ మూడో శ్లోకంలో చెప్పిన మాట. ఆ యోగి సంతానం వల్ల నీకు సుఖం లేదన్నప్పుడైనా వినాలి, లేదా ఈ పండు మీ ఆవిడకి ఇస్తే పిల్లాడు పడతాడు, దాన్ని మీ ఆవిడ తినదు అన్నప్పుడైనా భార్యని దగ్గరుడు తినిపించాలి. అవేం చేయలే, అదే యోగాలు అంటారు. భగవద్గీతలో ఒక శ్లోకం ఉన్నది, తపస్సిద్ధ్యోపితో తస్మాత్ యోగి భవాన్. తపస్సు చేసేవాడి కంటే గొప్పవాడు యోగి, కర్మాచరణ చేసేవాడి కంటే కూడా గొప్పవాడు యోగి, మంచి జ్ఞాని కంటే గొప్పవాడు యోగి. తస్మాత్ కాబట్టి యోగి భవాన్, యోగిక అర్చన. అంటే యోగులు అందరికంటే గొప్పవాడు. యోగి అయితే వాడికి 18 జ్ఞానములు వస్తాయి అని చెప్తారు. ఆ 18 జ్ఞానాలు ఏమిటి అంటే, 1 ఉచ్ఛ్వాస నిశ్వాసముల మీద నియంత్రణ, 2 జ్ఞానం ఏ పుస్తకంలో ఉంటుందైనా అలా అంటే గుర్తుకొచ్చేస్తుంది, ఆ క్షణమే గుర్తుకొచ్చేస్తుంది, 3 ఎవరినైనా చూడగానే మీరెవరో తెలిసిపోయి వాడు నుదుటి దాతను బట్టి వాడు గుర్తు కనిపించేస్తాడు యోగి. ఈ 3 ప్రధాన గుణాలు యోగి. ఇవి కాకుండా 15 గుణాలు ఉంటాయి. మొత్తం 8 గుణములు ఉంటాయి యోగిలు. ఆ యోగికి వ్యతిరేకంగా వెళ్ళారు. చివరికి భర్త ఒక ఇబ్బంది పడ్డాడు, భార్య ఒక ఇబ్బంది పడ్డాడు. చెల్లెలు కొడుకుని నెత్తి మీద పెట్టుకుని ఏమనిపించింది చెప్పండి. చివరికి రాత్రి వేళ బావిలో దూకి తచ్చి, అందుకే మహాత్ములు ఇలా చెయ్యి అన్నప్పుడు చెయ్యాలి. ఏమని చెప్పారు ఇక్కడ? 4 శ్లోకంలో చెప్తారు, తస్మాన్ గురువాక్యంతో కర్తవ్యం. కాబట్టి గురువుల వాక్యము కర్తవ్యం. గురువు అనగా జ్ఞానస్వరూపుడు. యోగి ఏం చెయ్యాలో చెబుతాడు, మనకి జ్ఞానం చెబుతాడు, భవిష్యత్తు ఏం చెబుతాడు. ఆ మహానుభావుడి వాక్యం, ఆ మహానుభావుడి యొక్క వాక్యం యథాతథంగా ఆచరించాలి. ఇంక ఎదురు ప్రశ్నించటం సరే అయిపోయింది. చివరికి దుర్మరణం పాలైపోయింది, పిశాచమై అల్లాడిపోయింది పాపం. ఇవేమీ తెలియవు గోకర్ణుడికి. తండ్రికి బోధ చేశాడు, తల్లి ఎలాగో ముందు నుంచి వింతగా మాట. అందుకని తీర్థయాత్ర వెళ్ళిరాడు. గోకర్ణ తీర్థయాత్రార్థం కర్తతో యోగ సంస్థిత న దుఃఖం న సుఖం తస్య న వైది బాంధవగా. పరమయోగ నిష్ఠుడు గోకర్ణుడు తీర్థయాత్రకు బయలుదేరాడు. తీర్థయాత్రలు చేస్తూ కాశీ గయా ప్రయాగాది సమస్త యాత్రలు తీశాడు. దారిలో ఒక చోట వీళ్ళ ఊరి వాడు తగిలాడు. తగిలి గోకర్ణ మహానుభావ కులాసాగా ఉన్నావా అంటే నేను బానే ఉన్నాను, మా తండ్రి గారు నా మాట ప్రకారంగా ముందే అడుగుకు వెళ్ళిపోయాడు. యోగాభ్యాసంతో భాగవత పఠనంతో శరీరం విడిచిపెట్టేశాడు. ఆయన గురించి తెలుసు, పాపం వెర్రి బాగుంది. మా అందలా ఉన్నది మా సోదరుడు ఎలా ఉన్నాడని అడిగాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, నాయన నువ్వు ఇల్లు వదిలిపెట్టావు, ఆ ఇల్లే శ్మశానం అయిపోయింది, ఏం చెప్పమంటావు? పరమ పూజ్యుడు చదువుకున్నవాడే నీ తండ్రి, డబ్బు మాత్రం బాగా మూటగట్టాడు, ఏం సుఖపడలా. కానీ చివరి క్షణాలలో నీ మాట విన్నాడు, అడవికి పోయాడు, భాగవతం పారాయణ చేస్తున్నాడు. నీ అమ్మే దురదృష్టవంతురాలు, నిన్ను గోపుత్రుడని అవమానించిన పాపం అనుభవించిందో ఏమిటో. నీ సోదరుడు పుంజుకారుడు కట్టితో కొట్టి రాత్రికి పగల కడతానని బెదిరిస్తే ఈ దుర్మార్గుడు అన్నమాట ప్రకారం చంపుతాడేమోనని బలాత్కారంగా నూతులు ఎదుగు తెచ్చిపోయింది. పాప అలా దుర్మరణం పాలైపోయిందిగా ఆ బుంధులి అరగానే ఆయన మిత్రుడు శత్రువు లేడు, ఆయనకి సుఖం లేదు దుఃఖం లేదు, రాగద్వేషాలు లేవు. రాగద్వేషాలు ఉంటే కష్టం వస్తే ఏడుస్తాం, సుఖం వస్తే పొంగిపోతాం. ఒక వ్యక్తి మీద ప్రేమ, ఒక వ్యక్తి మీద ద్వేషం ఉంటాయి, కానీ వాటికి అతీతుడిగా అయినా అందుకని దుఃఖం సుఖం లేవు. కానీ పాపం పెంచిన తల్లి కాబట్టి ఆవిడికి ఏదో ఒకటి ఇవ్వాలనుకున్నాడు. దుఃఖేశ్వను సుఖేటు విగత స్పృహగా వీతరాగ భయత్రోగగా స్థితధీరు ముని రుచ్యతే. ముని అంటే వాడు ఎవరు అంటే దుఃఖేషు అనుత్తిగ్న మన దుఃఖం వస్తే అయ్య బాబో హే బాబో అని ఆడవపడతాడు. ఏదన్నా కష్టం వస్తే ఉద్విగ్న మనస్కుడైపోయి గొల్లున గోడ పెట్టి ఎలా వచ్చిందో ఈ కష్టం, ఈ కష్టం నుంచి బయట పడలేమేమో అని ఏడవకూడదు. అప్పుడే ధైర్యం వహించాలి, ఉద్విగ్నతకి గురవ్వకూడదు, మానసిక ఆందోళన పనికిరాదు. ఇంకా సుఖం వచ్చినప్పుడు నాకు గొప్ప నేను వేరే గొప్ప నా వల్ల వచ్చేసుకోవాలనుకోరు. సుఖము నీ వల్ల రాలా, దుఃఖం నీ వల్ల రాలా, ఈ రెండింటికి అతీతంగా ఉంటుంది. రాగ ద్వేషాలు క్రోధాలు వీటన్నిటినీ జయించాలి. అటువంటి వాడు స్థితప్రజ్ఞుడు. స్థితప్రజ్ఞ అన్నారు, స్థితధీహి అన్నారు. అటువంటి స్థితప్రజ్ఞుడు గనక తల్లి తెచ్చిపోయినట్టు తండ్రి తెచ్చిపోయినట్టు దేనికి ఆయన ఏమి బాధపడ్డా. కానీ శత్రుమిత్రువు లేకపోయినా కర్తవ్యం ఒకటి ఉంటుంది, నానుకున్నవాడు చచ్చిపోతే వాడికి వెంటనే పిండ ప్రదానం చేయాలి. అందుకని తల్లికి వెంటనే పిండ ప్రదానం చేసేసాడు, కర్మకాండ చేసేసాడు, మళ్ళీ యథాప్రకారంగా తీర్థయాత్రకు వెళ్ళిపోయాడు. అన్నిటికీ అతీతంగా దిక్కుమాల పీరు డబ్బెక్కడంతో పెట్టిన చెప్పకుండా చచ్చింది పీరు గారు తల్లిని తిట్టుకున్నట్టు. ఎక్కడెక్కడో పాత్రలు దాచిందని తెలుసు వాళ్ళమ్మ, ఆ డబ్బు పాత్రలు ఎక్కడికో తెలియదు. అందుకని కసితో దిక్కుమాల పీరు గారు దిక్కుమాల పీరు గారు ప్రసాద్ తిట్టుకున్నాడు. కసితే వచ్చింది ఆ డబ్బులు ఇచ్చిపోవాలి అని ఆయన కోరిక. సరే ఇక ఇప్పుడు తల్లిపోయింది కనుక తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న సమయముతో దూచాడు. దక్కినవి దక్కాయి, దక్కని ఎలాగో దక్కగా ఎక్కడ పాతి పెట్టాయో ఆ సొమ్ములు కనపడలేదు. కానీ బీరువాలో ఉన్న ఈ బంగారపు నగలు గిన్నులు, వెండి సామగ్రి, ఇంకా రకరకాలైన పదార్థములు ఇవి మాత్రం దొరికాయి. వాటన్నిటిని మూట కట్టేసుకున్నాడు. మూట కట్టుకుని వేస్యల్ని ఇంట్లోనే పెట్టిపడి ఐదుగురు వేస్యల్ని తీసుకొచ్చేస్తున్నాడు. 100 రూపాయలు కొలటలు డబ్బిస్తే సుఖమిచ్చే చండాలకు పీనుకుని తీసుకొచ్చాడు. పాపిష్ఠురాళ్ళని తీసుకొచ్చాడు. ఒకరు కాదు ఐదుగురు. దుందుకాలిగేట్టు పంచపన్యవధూతగా అత్యుగ్ర కర్మకర్త తత్పోషణ విమూఢీ ఐదుగురు వాడు. వాళ్ళకి తాగుడు నిత్యం పెట్టల మహోత్సవం. డబ్బు ఇవి తప్ప మరే ఒక్కర్ల. అటువంటి దౌర్భాగ్యరాలు తీసుకొచ్చి ఈ పవిత్రమైన ఇంట్లో పెట్టాడు. ఆ ఇంట్లో అంతఃపురం వాళ్ళ నాన్న యజ్ఞాలు చేశాడు, వ్రతాలు చేశాడు, ఎన్నో పవిత్రమైన పంచామందరాది కార్యక్రమాలు చేశాడు. అటువంటి ఇల్లు అంతఃపురం ఈ ఆత్మదేవుడి తండ్రి సంగతి చెప్పక్కర్లా. ఆ ఇల్లు నిత్యం నైమిష్టిక కార్యక్రమాలతో నైష్టిక కార్యక్రమాలతో నడిపిన ఇల్లు. ఆ ఇంట్లోకి దిక్కుమాలిన దౌర్భాగ్యస్థురాన్ని తీసుకొచ్చాడు పొలటలు. ఇప్పటికే వీళ్ళని పోషించాలిగా ఈ డబ్బులన్నీ వాళ్ళు తప్పు పెట్టాడు. అప్పుడప్పుడు వాళ్ళు సామగ్రి అడుగుతూ ఉంటే ఆ సామగ్రిని సంపాదించాలి, దానికోసం వీడు ఎన్ని పాపాలు చేయాలి అన్ని చేశాడు. క్రూర కర్మాచరణ మొదలెట్టాడు, దొంగతనం మొదలెట్టాడు, దారి కాచాడు. మహానుభావులు పెడుతూ ఉంటే వాళ్ళ తరకాలు బుర్రకాయలు వదలగొట్టేశాడు. ఆ డబ్బు పట్టుకొచ్చి కొళ్ళదోపుగా వాళ్ళ చేతుల్లో పోసేశాడు. ఇలా చేస్తూ ఎన్ని చెయ్యాలో అన్ని చేశాడు. ఒకనాడు ఈ పులటలు అంతా కలిసి వాడి దగ్గరకు వచ్చారట. ఎందుకురా నువ్వు దౌర్భాగ్యుడివి, నీకంటే ఎంతో పూర్వం ఉన్నవాడే మాకు, వాడు మేము అడిగితే 7 వరాలు నగలు తెచ్చాడు, నువ్వు ఇక్కడికి బోల్డ్ డబ్బేస్తుంది తీసుకొచ్చావు, నీతో పాటు అట్టే పెట్టేసుకున్నావు, మమ్మల్ని ఇలా ఉంచుకున్నావే కాని కావలసిన సామగ్రిని అందించావా అన్నారు. ఇదేమిటో మా అమ్మను కూడా దగ్గరికి చంపేశాను, మీరు పగలబెట్టి నగలన్నీ మీకు ఇచ్చారు కదంటే ఆ నగలు ఏం సరిపోతాయి. వాళ్ళకి ఏం సరిపోయి ఎంత డబ్బు ఇచ్చినా డబ్బు 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 అండి. అదొక పంపు వాళ్ళకి పోనీ ఏం కావాలి. రాజుగారి ఖజానా తొల్లగొట్టి మంచి ఆ జావడి సామగ్రి పెట్టుకురా అన్నారు. జవహరి అంటారే సామాన్యమైన రాజుగారి దగ్గర అలాంటి జమీందారుల దగ్గర ఉంటాయి అనగానే సరే అన్నాడు. కామాంధుడు రాబోయే మృత్యువుని గ్రహించలేకపోయాడు. ఈ ఆభరణాలు చెప్పడానికి ఇంట్లోంచి బయలుదేరాడు. బయలుదేరి రహస్యంగా దారిలో ఏవో దొరికిన వాడిని కొల్లగొట్టుకుంటూ పెద్ద పెట్టిన రాజుగారి ఖజానాకే కట్టకేశాడు. ఫైనల్ పోయే కాలం వచ్చిందని తెలుసుకోలేకపోయాడు. జాగ్రత్తగా రాజుగారి ఖజానాలో భూమి గర్భం నుంచి కన్నం వేసుకుంటూ వెళ్ళాడు. వాడు అదృష్టం కూడా తాత్కాలికంగా ఫలించింది. ఖజానా కన్నం పడింది. అందులో వీడు మోయగలిగినన్ని నగలు ఒక పెద్ద పోతాన్ని వేసేశాడు. అమూల్య ఆభరణాలు, మంచి ఆభరణాలు, నవరత్న ఖచ్చితమైన ఆభరణాలు బాగా పోతాన్ని పొట్టుకొట్టాడు. ఆ రోజులలో 14 కోట్ల బంగారు కాసులు విలువ చేసి నగలు పొట్టుకొట్టాడు. ఆ రోజు అంటే ఇప్పుడైతే కనీసం 5-6 వేల కోట్ల డాలర్లు విలువ చేసే సామగ్రి అనమాట. అవన్నీ మూట కట్టి కన్నంలోంచి బయటకు వచ్చేసాడు. జాగ్రత్తగా పుట్టుకొచ్చేసాడు ఇంటికి. ఇంటికి రాగానే వేశ్యలు మూట పుట్టుకొస్తుంటే తీసుకొచ్చా రహస్యంగా అడిగితే తలుపేసేయండి తలుపేసాడు అన్నాడు. ఐదుగురు తలుపేసేశారు. వాడు ఆ తోత మూటిప్పాడు. మేము గడపురంలో ఉన్న రోజుల్లో మేము మా ఇంట్లో ఎదురుగుండా ఒక ఆయన ఉండి పెడతాము. ఆయన శంఖముగా వినపడేది కదండి. ఆయనకి ఇద్దరు కొడుకులు, ముగ్గురు భార్యలు, ఒక భార్య వల్ల పుట్టిన ఇద్దరు కొడుకులు. ఈ ఇద్దరు కొడుకులను తీసుకుని సాయంకాలం సంతకు బయలుదేరేవాడు. సోమవారం సోమవారం సంత ఇప్పుడు కూడా పల్లెటూళ్ళకి సంతలు కట్టే పరిస్థితి భలే తణుకులు ఆదివారం ఏదో మొత్తం గడపూర్లో సోమవారం సంత. ఈ కొడుకుల్లో పెద్ద కొడుకు గోత్రం అడగట్లు వచ్చినవాడు నేను బయలుదేరేవాడు. నేను వినపడింది కదా సాయంత్రం ఆరు దాటకే తత్తలు ఏమంటాయి అందరూ ఏరేసిన కూర్చుని తొచ్చులుగా తేందేవాడు. ఈయన వచ్చేవాడు, ఈయన గురించి వాళ్ళందరికి ముందే కనిపించేసి తెలుసుకోవడం రోజు ధరలు వస్తాడని వంకాయలు పెద్ద పప్పు ఉండేదన్నమాట. ఈ కుట్టంతా ఎంతకి ఇస్తామని అడిగేవాడు. వాళ్ళు పైకి తిట్టేసేవి నేను వినబడదా అని దిక్మాలు తిరిగారు. నేను చెప్పిన దానికంటే బండ పూజలు తిట్టేవాడు అంతకంటే నేను చెప్పాను అని తిట్టుకుంటూ 5 రూపాయలు అని పావులాగిస్తామని తెగ తిట్టి చూడు మొత్తం మీద 1 రూపాయలు రూపాయలు ఆ వ్యక్తులు ఏమంటావు అతి పుచ్చొచ్చుడు అవతల వదిలేసి పాదం అనుకున్నవాడు వీడు లోహిత్తం తెరిపెట్టాడు చర్లు తీసుకుపోయి 1 రూపాయలు 2 రూపాయలు కొనేవారు గురే అని 1 రూపాయి ఇచ్చేసేవాడికి కొడుకు చెప్తే ఈ గోతం తిన్నా కట్టేసి గోతం పూట పెట్టి పక్కన ఇచ్చేవాడు ఇంకో గోతం ఈ చిక్కుడు కాయలంతా అంతకిస్తావు అది కూడా అలాగే 1 రూపాయితో 1/2 రూపాయతో మాట్లాడేస్తాడు అవన్నీ ఇంటికి వెడితే ఇంకేముంటుంది అలాంటివన్నీ మూట్లు కట్టి ఓ పాతికి వస్తాను చేసి ఈ వస్తాలన్నీ కొడుకులు గాడిదల్లాగా ఇటువంటి ఇటువంటి మూట కట్టి వేసుకుంటే ఇద్దరు కొడుకులు కోసుకొచ్చేవారు ఇంటికి వాళ్ళ ఆవిడకి ఎంత ఓపికండి వాళ్ళు తెగపెట్టి అంతా కనుక ఒక 5-6 రూపాయలతో సొంత చేసి తీసుకొచ్చి సామాన్ అంతా వేసి ఈ వంకాయ ఇలా కోస్తే ఇక్కడ కూర్చు అలా కోస్తే అక్కడ కూర్చు ఈ ఒక కాయలు చెప్త ముక్కలు కనపడేది అనమాట లేదంతా కూర్చే పురుగులు ఆ కాస్త ముక్క ఓ పక్కనెట్టి ఇలా మొత్తం మీద ఏమైతేనే బస్తాడు తెస్తే ఆ బస్త వాడు మోస్తూ తెస్తే ఆవిడ మొత్తం మీద చూస్తూ చూస్తూ ఆ చచ్చు పుచ్చులు ఏరి అవన్నీ కలిపి 2 కేజీలు కూరగాయలు అవ్వండివి మా తమ్ముడు కాస్త ఏమంటా ఏ దిక్పాలు దిక్పాలు కూరగాయలు అంటే తాజా కూర తిని మీరు ఇంత దెబ్బలిసారు పుచ్చు కూర తిని దెబ్బలు అనకపోయా అనేవాడు ఇలా మొత్తం సోమవారం వచ్చినట్టు ఒక 4 రూపాయలు వచ్చాయనమాట 5 రూపాయలు నేను 5 రూపాయలకి తచ్చితే 1/4 కేజీ తెస్తే అలాగే ఎందుకు చెప్తానంటే ఆ బస్తాలు తగిన వాళ్ళ ఆవిడ తెచ్చారా ఇంట్లో కూతుళ్ళు తల్లి కూడా ఈయన తెచ్చేసా చూసారు ఎన్ని బస్తాలు తెచ్చాను అని పాప మమ్మల్ని చూసి మీరు తెచ్చారు ఏం తెచ్చారు అని కొట్టాను తచ్చేలోకానున్నాడు గట్టి వీడు అలాగే తెచ్చారా తెచ్చారా అని వేసి అడిగితే తెచ్చా తెచ్చా చూడండి ఓటిస్తా కానీ వీడు తెచ్చిన పుచ్చుకూరలు చచ్చుకూరలు వంకాయ కూరలు ఎండిపోయిన బెండకాయలు కాదు ఆ బెండకాయలు ఎండబెట్టి మళ్ళీ విత్తనాలుగా వేరేసుకోవడానికి కూడా కొట్టి బెండకాయలు కాదు ఊరికి ఆభరణాలు నవరత్నోజ్వల కాంతివంతమైన హారాలు బడిహారాలు కిరీటాలు భుజకీర్తులు కాలి గద్దెలు గండపిరుపురాలు కంకణాలు ఇవన్నీ చూసి వాడికి మూర్చొచ్చి పెడతారు అయ్యో బాబో ఇవన్నీ నగలని గుండెలు బాగా చేసుకున్నారు అవన్నీ జాగ్రత్తగా రాచేశారు ఇంకా పూట వాడిని ఎంత ఆనందం పెట్టేశారు ఇప్పుడు ఆ రాత్రి వాడిని నిద్రపోతూ ఉండగా వాడిని ఇలా అనుకున్నాడట బాగా అలసిపోయిన తర్వాత వాడు పడుకుని నిద్రపోతుంటే బహు వ్యక్త చెయ్యం దృష్ట్ర రాత్రి శౌర్యం సరోక్య సౌర్యమతో రాజ్యాగ్రహీష్యతి ఆ రాత్రికి వాళ్ళు అనుకున్నారు ఈ డబ్బును చూసి వీడు భయంకరమైన దొంగతనం చేశాడు రాజుగారి ఖజానా కొల్లగొట్టి నగలు నాణ్యాలు అద్భుతమైన డబ్బంతా పనులు చేశాడు ఇవి మామూలు కావు ఇక్కడే ఉంటే ఎప్పుడో ఒకప్పుడు రాజుగారు వీడిని పట్టుకుంటాడు అప్పుడు వీడితో పాటు ఉన్నందుకు మనకు కూడా ఊరి శిక్ష దొంగ సొత్తు అనుభవించిన వాళ్ళందరికీ వాటాదారులందరికీ పడుతుంది పైగా వీడి గురి శిక్ష వస్తే మన గురి శిక్షలైతే అవత్యం వస్తారు డబ్బులు లాగేస్తాడు రాజుగారు ఇప్పుడు ఏం చేద్దాం వీడికి మరణ శిక్ష తప్ప సుస్పష్టంగా అనుకున్నారు మారో ఇష్టం గ్యారంటీగా వీడికి మరణ శిక్ష వస్తుంది ఈ డబ్బును రక్షించుకోవాలి మనం సుఖపడాలి ఏం చెయ్యాలి అసలు వీడిని మనమే చంపేసి ఈ డబ్బు వచ్చిన ఇంకో దేశం పోతే ఈ దేశం వదిలిపోతే మనకి డబ్బు డబ్బు మిగులుతుంది, ఈ పెంట పోతుంది. ఈ డబ్బుతో మనం యావజ్జీవితం సుఖం ఉండదు. ఇంకా ఎంత సుఖపడచ్చో అంత సుఖపడచ్చు అనుకున్నారు. ఎందుకని ఈ స్టేట్ లో ఉంటే ప్రమాదం కానీ మీరు రాజ్యం ఇంకో రాజ్యాన్ని పోతే అర్థమైంది ఏమండి? ఏం చేద్దామని ఏం చేద్దామని ఆలోచించారు. అందులో ఒక తండ్రి వీడిని రేపు పొద్దున్న బాగా తాగించేద్దాం, ఆవిడ వీటిలో ఏదైనా చేద్దాం అనుకున్నాడు. కానీ మన్నాడు రాత్రి, అరే నీతో కలిసి తాగాలనుకుంటున్నాం, మంచి మద్యం పట్టుకురామన్నాడు. వీడు పట్టుకొచ్చాడు మద్యం. ఆ మద్యం బాగా తాగించేశాడు. ఆ తాగేసి వివసుడై పడిపోయాడు, ఒళ్ళు తిరిగకుండా. వెంటనే వాడిని మంత్రానికి తాళతో కట్టేశాడు. మామూలు మంత్రాడు, మూలక మంత్రాడు. కోసం వీడి జీవితంలో ఒక పాపిటి వాళ్ళ పెట్టను కట్టి వాడు బట్టన పెట్టుకున్నాడు. రామచిలుకలు, నెమళ్ళు, పాల పెట్టలు, పికిలి పెట్టలు, రకరకాల పెట్టలు, కొల్లేటి కొండలు లాంటి కొండలు, బోడ కొండలు, ఆ కొండలు, ఈ కొండలు, అడవి కోళ్ళు, పంచి కోళ్ళు, ఊర కోళ్ళు, అదేమో పారం కోళ్ళు, ఇక చేపల సంగతి చెప్పేశారు. కొల్లేటిలో చేపల కూర బాగదని అక్కడ అదేవో రకరకాల తెల పుష్పాలు, ఆ చెప్ప పుష్పాలు, ఈ పుష్పాలు, అదేవో పిల్లి చేతులు ఉంటాయట చేపలు, అవిట ఇన్ని రకాల చేపలు, ఇవన్నీ వీళ్ళ కోసం తెచ్చాడు. వీళ్ళు వీడు ఈ దౌర్భాగ్యం వాడతో పాటు తిన్నాడు. తాగినాడు తందనారాయణ అటువంటి నీచుణ్ణి. ఇప్పుడు ఈ డబ్బు కోసం మెడకి తాడేసి ఉరేసి లాగారు లాగారు లాగారు. ఎంత లాగినా వాడు పూవారు కొట్టుకుంటాడు కానీ దిక్కుమని మండి ప్రాణం కావట్ల తీవ్ర వేదన, మద్యం వైపు చచ్చిపోతున్నాడు, ఊపిరాడు కావడం, పోయే తరం వచ్చింది సరిపోడు. కొంతమందికి అక్కడ లోపల 35 రోజులు కూడా ఆసుపత్రిలో తీసుకు తీసుకుని కాలు తెచ్చేస్తున్నాడు ఎవడో. అలా వీడు కూడా ఇంకా కొట్టుకుంటాడు అంటాడు. వాళ్ళు వాళ్ళలో వాళ్ళు అనుకుని ఏమీ దొంగపీరు ఎంత కొట్టినా కావట్లే, వీడిని గురేస్తున్న కావట్లే, ఆ కట్లు కొట్టుకొచ్చి కొట్టేయండి అన్నారు. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళ అమ్మని ఏమన్నాడు వాడు? వాళ్ళ అమ్మని కట్టెలతో కాల్చి బాత పెట్టి తప్పుతా, కర్రతో పొరలతో కాలుస్తానన్నాడు. వీళ్ళు అదే పెట్టేసి పొరలతో బాత ఎక్కేశారంట. నిజంగా ఇక్కడ చెప్పారండి, మర్మస్థానాల్లో కూడా వాతలు ఎక్కేశారట. హింస అంటే అంటే ఎక్కడ ఎంత సున్నిత ప్రదేశాలు ఆలోచిస్తారు, అన్ని చోట్ల వాతలు ఎక్కారు. అయినా నులక మొత్తానికి కొట్టుకుంటున్నాడు. దరిద్రుడు చావట్లేదు, వీడు వాతలు ఎక్కితే చావడు, కర్రలతో కొడితే చావడు, ఉరేస్తే చావట్లే, ఏం చేయాలి? పాపప్పటికి మరణం అంత తేలికి జరాడు, ఘోర దుర్భర హింసల పాలు అనుభవిస్తాడు అనడానికి వీడో కారణం. పాశం కంటే నిరాయా మృత్యము పచక్రము భూపరితం మమారాతు చింతాయత్త సదాభవం తప్తాంగార సమూహముచ్చ సన్ముఖేహి విచిక్షిపుః అగ్ని జ్వాలాది దుఃఖేనం వ్యాకులో నిధనంగత. చివరికి ఆలోచించి ఆలోచించి వాళ్ళు లోపల కుంపట్లో ఎంత చింతరిప్పులు రాజేసి వీడు మొహం మీద కాళ్ళ మీద చింతరిప్పులు పోసేసి పైన ఆ చింతనిప్పులతో కాలిపోతూ ఉండగా హారతి కర్పూరం వేసేసి తూర్పు స్టిప్పులు ఇచ్చారు. హారతి కర్పూరం నిప్పుల మీద వేసి ఒళ్ళు మీద వేస్తే అవుతాలు సజీవ దహనం. ఘోరంగా ఆ నిప్పు కణాలతో కాలి కాలి అగ్ని జ్వాలతో గెల్ల 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 4.5 గంటలు కొట్టుకుని దుర్మరణం పాలయ్యాడు. ఇది శిక్ష తల్లిని హింసించిన పాపాత్ములకి, తల్లిని చంపుతానని బెదిరించిన, తల్లిని కొడతానన్న, తల్లిని డబ్బుల కోసం బాధ పెట్టిన, తల్లిదండ్రులను ద్రోహం చేసి ఏడిపించిన వారికి ఇలాంటి మరణం ఇస్తాడు యమకింకరుడు యముడు. చివరికి వాడు ఆ పూట టోటల్ 6 అవర్స్, 4.5 గంటల కాలేడు, అంత దూరం గంటన్నర చేతి ఏడిచాడు. వరసి 6 గంటల కాలం వాడు దుర్భరముగా వేదన అనుభవించి చచ్చిపోయాడు. కాలి 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 చివరికి నల్లగా మాడి చచ్చిపోయాడు. పుర్రి బయటకు వచ్చింది, పాళ్ళు బయటకు వచ్చింది. వాసుదేవ హరివాసుదేవ నమః పార్వతీపతయ. అలా వాడు చచ్చాడు. తం దేహం ముముచుర్ కర్తే ज्ञातुं तत्र गच्छतु केनापीदं तथैव च చివరకు వాళ్ళు అలా కాలి బూడిదైన దౌర్భాగ్యుడి శరీరం బుగ్గులా మారిపోయిన ఆ శరీరం దొడ్లో బాగా పోయిందని పాట పెట్టేశారు. దాని మీద మొక్కలు నటించారు, ఎవరికి తెలియదు. వేశ్యా స్త్రీలు పరమ దుస్సాహసంతో ఉంటారు, డబ్బు కోసం ఏమైనా చేస్తారు, వారు ఏ పాపానికి ఏడైనా సిద్ధపడతారు. అటువంటి పాపపు దుర్మార్గుల నీచుల కర్తవ్యాలు ఎవరు ఊహించగలరు? వాళ్ళు ఏం చేస్తారు, ఎప్పుడు ఏం చేస్తారు ఎవరు ఊహించలేరు. ఈ పని ఎవరికి తెలియదా, ఏం తెలుస్తుంది? అప్పుడప్పుడు పక్క వాళ్ళు అడిగారు, ఏమే డిక్కవాళ్ళు పెరుగులారా, మిమ్మల్ని తీసుకొచ్చినటువంటి మీ ప్రియుడు ఏడిగారు అడిగితే, అయ్యా మీకు తెలియదే ఉందండి, మా ప్రియుడికి డబ్బు తప్ప దొంగతనం తప్ప నేను చెప్తాను, మేము మంచి చెబుతూ ఉంటాం, ఎక్కడికో వ్యాపారానికి బయలుదేరాడు, వడ్డీకి ఎవరు తీసుకొస్తా, వడ్డీ డబ్బుల కోసం బయలుదేరాడండి. వాళ్ళు అలా చెప్తారు, విత్తలు బాగా డబ్బు మీద పెట్టుకుని ఎక్కడికో పోయేదండి, ఏం చెప్పమంటారండి, వీళ్ళు గొప్పవాడలాగా వాడు వెళ్ళవాడి, వాడు ఎక్కడికో డబ్బు పోయాడు అని చెప్తారు. ఎప్పుడు వస్తాడో చెప్పడం, ఎప్పుడు పోతాడో చెప్పడం అన్నారు. అంతేనే వాడో రడవా మీరు రడవా. చివరికి ఆ పవిత్రమైన కొప్పని ఎలా తయారు చేశారు అని కొందరు తిట్టుకుంటూ పోయారు. కొందరు ఎదురుకుండా తిట్టారు, కొందరు చాటు తిట్టారు. మరి వీళ్ళతో గొడవకు వెళ్ళవచ్చు రెడ్డి. అందుకే ఏం చెప్పారు, వేశ్యాస్త్రీల ఎడల స్త్రీణాం ఇలాంటి దుష్ట స్త్రీలని, ఇలాంటి వేశ్యాస్త్రీలని ఉదహ పండితుడు జ్ఞాని విశ్వాసం నైవతో ఎప్పుడు విశ్వసించరాదు. అలా నమ్మాడో ఆ దూర్పుడు కష్టాల బాలైపోతాడు, వాడి కాపాడే పడేవాడు లేడు. సుధామయం మాట మాత్రం అమృతంలో ఉంటుంది. సుధామయం గతో యాతాని కామినాంగసవర్ధనం హృదయం క్షురధారాపం ప్రియకో వాళ్ళ మాటలలో అమృతం ఉంటుంది, కానీ చేసే పనులు విషం. పరమకాముక స్త్రీలు వాళ్ళు, వేశ్యా స్త్రీలు ఎంత ప్రమాదకారులు, జ్ఞానులు కలిగింటారు. కత్తిలాంటిదా హృదయం, వజ్రాయుధం లాంటిదా హృదయం. ఈ స్త్రీలకి నిజమైన ప్రియుడు ఉంటాడా? అందరూ ఒకటి, వాడికి డబ్బు అడిగితే వాడే కట్టుతాడు. అటువంటి ఆ నీచులు కొద్ది రోజులు ఉండి ఒకరోజు హఠాత్తుగా ఇంటికి తాళం పెట్టి అర్ధరాత్రిలో డబ్బంతా గుర్తుకుని ఇది నగలు అని కూర్చుని రహస్యంగా ఆ దేశం దాటి ప్రవేశానికి పోయాడు. ధనమయ్యే భర్త, ధనమయ్యే సమస్తం వాడి. ఇక ఈ జుంజుకారుడు చచ్చిన నెలల తర్వాత ఒక ప్రేతాత్మగా మారిపోయాడు, అత్యంత భయంకర అత్యాచంగా మారిపోయాడు. ఒకట రెండా వాడు చేసిన క్రూర కర్మలు ఆ పాపములన్నిటికీ తగిన ఫలితం అనుభవిస్తూ ఆ నీచాతి నీతుడు భయంకర ప్రేతమయ్యాడు. గాలి రూపంలో తిరిగాడు. భయపడితే వాళ్ళ తప్పి తినగలడు, నిర్భయంగా ఉన్నవాడు ఈ పిశాచు తీరు. భయపడిన వాడు దొరికినప్పుడు వాడు గర్భస్థిరేసేవాడు, లేదా ఆకలి బాగుంటాడు. ఆకలి ఉంటుంది, ఇదా ఆకలి ఉంటుంది వాడు చెప్తున్నాడు. అప్పుడప్పుడు ఈ అంత పాపం చేశాను, అమ్మని చెప్తాను, నాన్నని ఏడిపించాను అని ఏడుస్తూ దైవమా దైవమా అని అరిచేవాడు. ఎక్కడ వాడికి ఆశ్చర్యం లేదు, వాడు ఎవరినో ఒకరిని ఆవహిస్తే కానీ బతకలేడు, ఎక్కువసేపు ఆవటించలేడు. ఇలాగా ఆ ఇంటి చుట్టూ దాటి ఎక్కువ దూరం వెళ్ళలేడు. రాత్రి వేసరికి అక్కడ కొత్త పగలు అటువంటి తిరుగుతున్నాడు, వెలుతురు భరించలేడు. ఈలోపు సరే ప్రజలు ఊహించారు, ఎక్కడ చచ్చిపోయాడు వీడు, గాలి చెబులు ఎలాగో వచ్చేస్తాడు అనుకుంటాను అని. వీడు బహుశా ఆడవాడు కట్టేశారు అందుకే డబ్బు ఇచ్చుకుపోయారు అనుకున్నాడు. ఆ చావుని పరిశీలించడానికి వచ్చారు. వస్తే దొట్టులో కొన్ని గులాబీ పక్కలు కనపడ్డా తగ్గితే అడుగున ప్రాత కనపడి వీడు దుందుదారుడు అని కనిపించాడు. ఎంతలో ఆ దుందుదారుడు హాయిగా రాగానే వీడో పిచ్చాపెట్టా బాబనుకుని ఆ ఇంటి దగ్గరికి పారిపోయారు వాడు. ఆ నోట ఈ నోట వాడికి వచ్చి పిశాచుడు వేయడం తెలుపు. ఇంకా ఇంటికే సేవలు వెంట పడినట్టుగా మానేశారు. ఆ ఇంటికి వెళ్ళడానికి భయపడిపోయారు. పిశాచుడు అంటే అసలు మామూలుగానే వీడు పిశాచులు అంటారు. వీడున్న రోజుల్లో ఇంటికి వెళ్ళవారు నిజంగా పిశాచులుగా కనబడతారు. అప్పుడప్పుడు మొగుడు నెత్తి మీద కొడితే వాడిని వాళ్ళు కూడా అలాగే పిశాచు పిశాచు అనుకుని వెళ్ళిపోతారు. గుర్తు పెట్టుకోండి, మొగుడు ఇంటికి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే ఓటే మారుతాం. ఠింగ 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 అని గంట కొట్టినట్టు వాడి నెత్తి మీద కొడితే మర్నాడు ప్రారంభించారు. వీడు పరిస్థితి అలా అయిపోయింది. బతికొండగా పిశాచు అంటే చేకపించారు. ఈ విషయం తీర్థయాత్రల్లో ఉన్న గోకర్ణుడికి తెలిసింది. జాలి పడ్డాడు. ఆహా, దుందుకారుడా తోటరుడా, బతికుండి ఏం సాధించావు, చివరికి చచ్చి పిశాచమైపోయావా అని బాధపడ్డాడు. అనాథ ప్రేత సంస్కారేణ కోటి యజ్ఞ ఫలమే సోదరుడి గురించి విన్నాడు, బాధపడ్డాడు, దిక్కుమారిని ప్రేతమైపోయాడు వాడు తెలుసుకున్నాడు. ఏం చెయ్యాలి? అనాథ ప్రేత సంస్కారం వల్ల కోటి యజ్ఞముల కొరకు వస్తుంది. శవాన్ని దిక్కులేని శవాన్ని తగలబెడితే కోటి యజ్ఞముల ఫలితం వస్తుంది. కానీ వాడు శవమే లేడు, వాడు ప్రేతమయ్యాడు. ప్రేతం అంటే రెండర్థాలు, శవమైన అర్థం పిశాచం. ఇప్పుడు ఈ పిశాచానికి ఏం చేయాలి అని బాగా ఆలోచించాడు. శాస్త్ర గ్రంథం తెలియజేశాడు. ఆ శాస్త్రంలో ఏమని చెప్పబడింది? ఇవాళటి గురించి పట్టించుకోకుండా రేపటి ఆశ విడిచిపెట్టి నిన్నటి గురించి రేపటి గురించి ఆలోచించకుండా ఇవాళ తినడం సుఖం, తాగడం సుఖం అంటూ దైవభక్తి విడిచిపెట్టి స్వేచ్ఛగా ధరించే దౌర్భాగ్యుడికి ఇంకా ఒకటే మార్పు అని చెప్పారు. ఒక పద్యం ఉంది, మీరు ఎప్పుడైనా పెళ్లి సందడి ఒక సినిమా ఉంది. పెళ్లి సందడి అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చింది కదా, 1959 ఆ కాలంలో వచ్చింది పెళ్లి సందడి. అందులో అంజలి, బి సరోజా, నాగేశ్వరరావు, చలం, రాజరామ, గుమ్మడి, ఆర్ నాగేశ్వరరావు, హేమాజీ మీరు ఉన్నారు. ఇంచుమించుగా 1959 కానీ 7 కానీ ఆ కాలంలో అందులో ఒక అద్భుతమైన పద్యం రాశారు జూనియర్ సముద్రాలు కానీ. అది ఈ శ్లోకం అందుకని చెబుతున్నా. చూపుల తీపితో దశరుతు, చూపుల తీపితో దశరుతు, దరిజేది మనోజ్జీతిగా నాపన చేయుతు నిజవరానుగవంత మరొక వైపున ఆ పసిపూత కెంపరలు, ఆ పసిపూల కెంపరలు ఆటల శోభలుండగా రేపటి ఆశ నిన్న వటలేటికి నేటి సుఖాల కలగలు. ఇది మానవుడు గుచ్చలు విడతాను ఎలా ఉంటుందో తెలియదు. అద్భుతం, ఎంత వేదాంత తత్వం ఉంది ఏంటి మన పద్యంలో మన వాటిల్లో. ఓ పక్కనేమో చూపులతో ఆనంద పెట్టి ప్రియురాలట పాటలు పాడుతుంది, మరోవైపు ఏమో మల్లె పువ్వుల వంటి సువాసనట, మరో పక్కన పువ్వు తోటల చేపలట. ఇవన్నీ ఉండగా రేపు మీద ఆచెందుకు, జరిగిపోయిన రోజు గురించి బెంగెందుకు, ఈ రోజు పిల్లల్లో ఇష్టం వచ్చినట్టు తిరుగు అనుకుంటాడు మానవుడు. కానీ ఇవాళ కాదు రేపు ఏం తిరుగుతుందో మన శరీరానికి గ్రహించు అంటారు. ఇవాళ ఒక్కరోజు గడిచిపోతే కాదు కదా, ఇవాళ కాలు చెయ్యి బాగుంది, డబ్బు ఉంది, ఇష్టం వచ్చినట్టు మనం వెనక ముందు చూడకుండా దైవం కాదు అని శాస్త్రీయ మార్గంలో తిరిగా మన పేరు అధికారం ఎంతకాలం ఏడిసింది అధికారం. నేను ఎంతమంది అధికారులు చూసా, ఆ ఇవాళ రిటైర్ అయ్యేవారు మనతో ఉమ్మేసి వాళ్ళు ప్యాకెట్ చేసేది ఎంత అద్భుతంగా రాశారంటే అధికారము చూడడం అనగా ఆ వైద్య సౌకర్యములు అంటాడు ఒక అద్భుతమైన పద్యంలో. ఒకడికి అధికారం వచ్చింది అనుకోకుండా ఏదో పూర్వజన్మ చుట్టూ వాడికి ఎక్కడ ఉద్యోగం వచ్చింది, వాడు మన మీద ఒక ఆభ్యంతరం అయ్యాడు, మన మీద ఒక ప్రిన్సిపాల్ వాడు మున్సిపాలిటీ కట్టం అయ్యాడు అనుకుంటా. అధికారం అవ్వడానికి తనుచి వీడు రెచ్చిపోతాడు అనమాట. విధి సంకల్పము ఏదో దైవానుకరం బ్రహ్మదేవుడు మృదుని రాత్రి మంచి రాత వల్ల ఒకడు ఈ విషయం పరిపాలించాడు, వాడికి ఏదో మంచి పదవి వచ్చింది. ఆ పదవి రాగానే వీడికి కళ్ళు నెత్తి మీద పెట్టి బజీరం పెట్టుగా మంచి ఎవడు మాట అంటారు చెవుడు అనమాట నేను అదని వాడు చెవుడు ఎక్కువ మాట తక్కువ ఎవరితో మాట్లాడతాం దగ్గర పనిచేసేవాడు అయ్యా మాకు అత్తనిదండి చెప్పనిదండి మాకు ఏదైనా న్యాయం చేయనంటే ఖచ్చితంగా దౌర్భాగ్యం ఒకవేళ మాట్లాడితే కఠినంగా చెయ్యి డ్యూటీ అంటారు. సదా పాటలు దురుక్తి మాట్లాడితే దురుక్తిగా మాట్లాడతాడు అనమాట, ఆజ్ఞాపించి కఠినంగా పలుకుతాడు. మనోజ్ఞతతో మనోజ్ఞత ఏంటంటే నేను తిడుతున్నాను కాబట్టి నేను చాటు మాత్రం నా గురించి అని అనుకుంటున్నారేమో నేను బెంగ, అందుకని ఎంక్వైరీలు పెడతాడు. మత్తత తోట ఇక వీరికి ఆ అధికార మత్తత వల్ల ఏమవుతుంది, దుర్వ్యసన దుర్వ్యాపేపు ఇంకా అక్కడి నుంచి వీడు ఓటే బెంగాపాలు అన్ని చెడ్డ పనులే ఒకదాని తర్వాత వీడి చెడ్డ పనులు ఎక్కువైపోతాయి. అయ్యి అధికార చివరికి అధికారం పోతుందిగా రిటైర్ అవడము లేకపోతే ఉన్న అధికారం టీకా పక్కన పని కొత్త వాడు రావడమే జరుగుతుంది. ఆ అధికారం పోయాక కూడారట ఇది అసౌభాగ్యములు వాడి దౌభాగ్యం, ఒక్కడి అన్నం పెట్టడు, వాడు పరకరించడు, ఇక్కడికి రాలేడు, ఇంట్లో కూతురు ఏడు వచ్చాడు, ఏమిటి సుఖం? అందుకే అధికారంలో ఉన్నప్పుడు ఇతరులకు ఉపయోగపడితే ప్రీతితో మాట్లాడితే మన వల్ల 10 మందికి ఆనందం కలిగేలా ప్రవర్తిస్తే అప్పుడు వాడు రిటైర్ అయ్యి వీడు గౌరవిస్తాడు, వాడికి కూడా భవిష్యత్తులో మోక్షం వస్తుంది. మానవుడు కాలు చెయ్యి కూడా తీసుకునే రోజుల్లో జాగ్రత్తగా ఉంటాడా, జాగ్రత్తగా ఉంటాడా, సుఖం పొందుతాడు లేదా నరకం అనుభవిస్తాడు. ఇదిగో వీడరా నరకం అనుభవించాడు. అలాంటి దుర్మార్గుడికి ప్రేతమై ఏడుస్తున్న వాడికి నరకయాత్ర పొందుతున్న వాడికి భయపెట్టి ఎవరైనా భయంతో ఉంటే మాత్రమే వాడు తప్పుకునగలడు, అలా భయపడిన వాడు ఏమీ చేయలేడు. వీడు అలా ఏమీ చేయలేనటువంటి వ్యక్తికి ఆహారమని చెప్పిన వీడు పిశాచం అయ్యాడు. ఎవరినైనా భయపెడతాడు, భయపడితే తప్పుకునగలడు, భయపడకపోతే ఏం చేయలేడు, అప్పుడు వీడికి తిండి ఉండదు. అలాంటి సోదరుడికి ఏం చెయ్యాలి అని ఆలోచించాడు. అప్పుడు వాడికి శాస్త్రాల్లో చెప్పారట దయా శ్రాద్ధమకి గర్రత్తు, దయలో శ్రాద్ధం పెట్టు, అక్కడ గనక శ్రాద్ధం పెడితే ప్రేతాత్మకి విముక్తి కలుగుతుంది, పరమపాపాత్మకి విముక్తికి ఒకటే మార్గం దయలో పిండం పెట్టాలి. ఎంతటి దుర్మార్గుడికైనా నీచే తిరిగిడికైనా దయాశ్రాద్ధం జరిగితే వాడికి ప్రేతత్వం నుంచి విముక్తి కలుగుతుంది. ఎందుకంటే దయలో శ్రీమన్నారాయణుడు ఉంటాడు, ఆ దయలో పెట్టిన పిండం వల్ల నారాయణుడు ఆనందిస్తాడు. ఈ ప్రేతానికి ఈ భూతానికి సీతాతప వాతారం వల్ల భయం లేకుండా చలి వల్ల ఎండ వల్ల బాధ లేకుండా అంతం వచ్చి యోగం చేస్తాడు. ఇలా ఆలోచించి ఏం చేశాడు ఈయన, వెంటనే గై వెళ్ళిపోయాడు. ఎంత పవిత్రమైన క్షేత్రం గయలో విష్ణుమూర్తి గయాసురుడి శిరస్సు మీద విరిచాడు, ఫల్గునది ప్రవహిస్తూ ఉంటుంది. భూలోకంలో భయంకర పాపాత్ముల వారిని కలపరచలేదు. ఎంతటి పాపాత్ముడే అక్కడికి వెళ్ళగానే వాడి పాపం ఆహాకారం చేసి తొలగిపోతుంది. అక్కడ పిండ ప్రదానం జరిగితే ఇక వాడికి స్వర్గం రాకపోవటం ఉండదు. నీచాతి నీచునికి కూడా విముక్తి అదే ఇస్తుందన్నారు. అటువంటి గయకు వెళ్ళాడు. భక్తితో శ్రీమన్నారాయణుడికి నమస్కారం చెప్పాడు. ఇంకా శ్రీనాథుడి నారాయణ నామస్మరణం చేసామంటే చాలండి ఆనందవంతం. నారాయణ హరి నారాయణ అంటే చాలట. ఒక్కసారి నామస్మరణం చేస్తే క్షణంలో పాపాన్ని పటాపంచలు చేస్తాడు. అందుకే ఈతడు కూడా ఎలుగెత్తి భక్తితో నారాయణ స్మరణం చేశాడు. ఆ తర్వాత అక్కడ ఈ సోదరుడికి దుందుకారుడికి గోత్రం తెలిసి కనుక శ్రాద్ధం పెట్టాడు. అమ్మయ్య, మా సోదరుడికి పరమ పాపాత్ముడికి నేను పిండం పెట్టి రుణం తెచ్చుకున్నాను అంటూ ఉంటూ అనుకున్నాడు బాబు. ఆ తర్వాత చక్కెర యాత్రలన్నీ చేసుకుంటూ తిరిగాడు. కాశీ, గయా, ప్రయాగ, కురుక్షేత్రం వంటి దివ్యక్షేత్రాలన్నీ తిరిగాడు. అత్యంత పవిత్రమైన కేదారం తిరిగాడు. బదరీలో బ్రహ్మకపాలం ఉంది కదా, అక్కడ కూడా పిండం పెట్టాడు. ఇవన్నీ చేసుకుంటూ ఇంకా సొంత ఊరికి రావాలి. ఎందుకంటే అంతటి వాడికి సొంత ఊరికి అప్పటికి రావాలి. అందులో సోదరుడు వచ్చాడు, ఇల్లు పాడైపోయింది, డాడీ బాడీ లేకుండా పోయింది, మమ్మీ ఏమైపోయిందో, ఈజిప్ట్లో ఆవిడ కూడా మమ్మీ కట్టారు. మమ్మీ అంటే పిరమిడ్ అన్నమాట, సమాధి అనుకుంటూ పాపం వచ్చాడు. సాయంత్రం చీకటి దాటిపడే వరకు వచ్చాడు ఊరికి. అంచేత రాత్రి సమయానికి ఇంటి దగ్గరకు వచ్చి ఎవరికి కనపడలేదు. ఎందుకు అనవసరంగా అందరినీ కనకడబిడ్డని వచ్చి ఆ పాడుపడిపోయిన ఇళ్ళకి తాళం వేసేసాడు. పెద్ద అరుగులు ఉండేవి కూడా తెలుసుకుంటే భూత గ్రహాల్లో ఉండే ఉంటాయి. వాటి కూడా పెద్ద అరుగు, అరుగు మీద ఆ పెంకుటిల్లు దిగి ఉంటుందని వాడు చూడు. అంత మట్టి కొట్టుకుపోయింది, ఎంత మట్టి ఈ పై కండువాడి ఆ దుమ్మంతా దులిపేసరికి దాన్ని పట్టింది. ఆ దుమ్ము దులిపాక కండువ ఉట్టి ఆరేది పక్కన. మరో చెంబుతాన లాంటి గోడ కొన్ని బొట్టాడు పరుపుకుని పడుకున్నాడు. ఎంత గొప్పగా ఉండేది ఇది. అహో, వేదపారాయణం జరిగే ఇల్లు ఇది, కర్మకాండలతో పవిత్ర కాండలతో ఉండే ఇల్లు ఇది. మా నాన్న ఆత్మదేవుడు అకాలంలో విడిపోయాడు గారికి, అమ్మ ఏమైపోయిందో పాప. ఈ దుర్మార్గుడు పాపం మా సోదరుడికి వచ్చాడు. వాళ్ళకి పిండ ప్రదానం చేసి భాగ్యం మాత్రం కొంతలో కొంతన కలిగింది అనుకుంటూ ఆలోచిస్తున్నాడు. ఎంతలో అర్ధరాత్రి వేళ ఆ ఇంటి చూరు దగ్గర ఉన్న తోలం మీదకి వేరేడు వీడు చెప్పగా భయపడిన వాడిని గుండె అయిపోయేలాగే చచ్చేస్తాడు. తినాలి వీడు బతకాలంటే. చచ్చిపోయిన పిశాచానికి అన్నయ్య ఏమిటో తమ్ముడు ఏమిటి, పిశాచం కదండి అది. పిశాచానికి మొగుడు ఏమిటి, పెళ్ళ అన్న ఏమిటి, తమ్ముడు ఏమిటి. పిశాచమా పిశాచమా అదిగే పాడుకుంటాయి. ఎంత సుఖమో పిశాచ జన్మాలి అవబంధా ఉంటాం తిండి తప్ప. పిశాచాలు మనకే చూసాయంటే ఆ పుర్రిలో ఏ వస్తువు ఎలా రుచిగా ఉంటుంది, టేస్ట్ ఎలా ఉంటుంది అనమాట. మన వేళ్ళు వాటికి పిరపేయబట్టి, మన చెమట వాటికి సెంటు వాట, ఘుమఘుమ వాటి బజ్జి వాట, మైసూరు బజ్జి వాట, మన అవయవాలన్నీ వాటికి పిండి వంట పెట్టాలి. మన పేగులు అంటే అవి ఏంటనుకుంటున్నారు, గులాబ్జామ్. ఇలా లోపల ఆంత్రాలు అవన్నీ కూడా వాటికి చక్క వంటకాలు అన్నమాట. అందుకని వాడు వచ్చి పైన తూరు మీదకి దిగాడు. నిషీధేధర చేయాలి రౌద్ర తరపు సొంత సోదరుడా తప్ప తెలిసి తిరిగాడా అని తనకి ఇష్టం ఉన్నా లేకపోయినా గోకర్ణుడు కూడా తప్ప తెలిసి అవుతున్నాడు. సోదరుడా తిరిగినాడే కదా, వాణ్ణి కూడా పిశాచ రూపంలో భయంకర రూపంతో అరిచాడు. పోయ్ అన్నాడు వాడు. ఎలా ఉన్నట్ట సకుడు మేష తప్పుడు పిశాచ చెప్పు గొర్రె పెద్ద గొర్రె రూపంలో పడవడానికి మీదకి వచ్చి పోయి పోయి అని అరిచాడు. సకురు ధస్తి ఒకప్పుడు హస్తి రూపం ఏనుగు రూపం చూపించే అట్ట పండంతో పట్టడానికి వచ్చాట. ఆయనేం భయపట్ల. సకృత్య మహిష అపవత్తి ఒకప్పుడు గేదె రూపం, తర్వాత తున్నపోతు రూపం. సకురు ఇంద్రగా ఒకప్పుడు ఇంద్ర రూపం. సకృత్య అగ్నిహి ఒకప్పుడు అగ్ని రూపం పునస్థ పురుషులు మానవ రూపం ధరించాడు తర్వాత ఇలా విపరీతమైన రూపాలు ఎట్లా చేస్తుందో చూస్తున్నాడు బాగుంది రకరకాలుగా పిశాచాలను వెలుగుతున్నాడు తెల్లగా ఉంటే గోపత్తుల్లో పార్థిలు అతిగా చూస్తూ ఉండాలన్నమాట అలాంటి పిశాచాలు ఇప్పుడు కలియుగంలో పిశాచాలు తిరిగి మనమే పెద్ద పిశాచాడు మన చూశారు అలాంటి పోతుంది అసలు గొప్ప పిశాచాలు ఎవరైనా అంటే ఇది అప్పేకర్ల అవినీతి పరులేదు కొందరు రాజకీయ నేతలు ఉంటారు వాళ్ళు పిశాచాలు ఆ పిశాచాల మధ్యన పుణ్యాత్తుడు పాప అతిగా పుట్టుకున్నారు ఎవరో ఒక దేవుడు లేకపోయి ఉంటారు ఇలాంటి దేవుడే కనుక మినిస్టర్ అయితే మన దేశం కాస్త గొప్ప అంత ఉంటుంది ఇలా నాకు ఉన్నాడు పురాణాలు చెబుతారు మీరు అయిపోయాడు వింటారు అంచేత మన అందరం బాధ్యత కూడా సరే మొత్తం మీద ఈ దౌర్భాగ్యుడు మొత్తం మీద ఇలాగ రకరకాల రూపాలు చూపించి రూపంలో తిరుగుతాడు ఇది చూశాడు గోకర్ణ ఎక్కడి నుంచి వచ్చిందో ఈ పిశాచు ఏదో పిశాచు వైపరీత్య దృష్టిగా గోకర్ణ తైర్య సంగీత అయం దుర్గతి ఏమిటి విపరీత అవస్థ ఎక్కడిది ఈ పిశాచం ఇన్ని రూపాలు ధరిస్తుంది అనుకున్నాడు గోకర్ణ ఎవరో పాపాత్ముడు పారపుత్యాలు చేసి అకాల పరకం పొందుంటాడు బహుశా వీడికి ఎవరో దాతవాడు లేక పెద్ద ప్రధానాలు దొరక శ్రాద్ధాలు దొరక అయిపోయి ఉంటాడు అనుకున్నాడు ముందు ఒక్క క్షణం భయపడ్డాడు ఇంతటి గొప్పవాడు కూడా చేచి ఏదో మీరంటే భయపడరు మహానుభావుడు కనుక ఎందుకంటే పిశాచాలను చూశారు కానీ వాడు మొదటిసారి చూశాడు అయినా సరే ధైర్యం ధరించి వెంటనే మంత్రాలు ఉచ్చరించడం మొదలెట్టాడు కర్కమానోత్పత్తులు కదలడం మొదలుపెట్టాడు త్రిపుర సుత్తరి పెట్టేసుకుని చూరుకు పెట్టేసుకున్నాడు ఆ వీడు ఎవడో పెట్టే భయపడుతున్నాడు పక్కనే ఏం చేశాడు, ఆ పక్కనే కమండలం తీసుకున్నాడు, దాని మీద చెయ్యి పెట్టాడు, మంత్రోచ్చారణ చేశాడు, పరమ పవిత్రమైన భూతోచ్చారణ మంత్రం అంటాడు. అద్భుతమైన విజయ మంత్రం ఒకటి ఉన్నది, కవచ మంత్రం. ఆ మంత్రం ఇప్పుడు ఉచ్చరించకూడదు. అవి ఆ కమండలం మీద చెయ్యి పెట్టి ఉచ్చరించి ఆ నీళ్లు తీసుకున్నాడు. ఆ నీళ్లు తీసుకుని ఏం చేశాడు తెలుసుకోండి మనం. అద్భుతమైన ఈ ఘట్టంతో రేపు మళ్ళీ యథాప్రకారం గారు గురువారం అనుకుంటారా మంగళవారం? గురువారం మనకి బరువు వారం ఏడు గంటలకు చెప్తున్నాం. ఈ కథ చాలా విచిత్రమైన మెలుపులతో ఉంది, అద్భుతమైన కథ. ఇంకేట మళ్ళీ యథాప్రకారంగా కూడా అందరూ రండి. స్వస్తి ప్రజాపరిపాలయ్యేన మార్గేణ్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తి కను జాయ సర్వ్వ